జై గురుదేవ్. ఇవాళ మనం చదువుతున్నటువంటి క్రాంతిధర్మి సాహిత్య రెండింటితో కలిపి నేను సాధుకుంటూ ఉంటాను పుస్తకాలని, మీరు అలాగే చూడండి అని చెప్తున్నాను. ఒకటి ఏంటి అంటే కేడిఎస్ 2 ఇప్పుడు చదువుతున్నాం, దాని తర్వాత కేడిఎస్ 5 అది కూడా ఇవాళ చదవబోతున్నాం. ఒకటి 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు, రెండోది సత్యయుగ పునరాగమనము. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇది మన గీత, మన బైబిల్, మన ఖురాన్, మీరు ఏదైనా చెప్పుకోండి. ఇంకా ఈ గీతాన్ని మనం ఎలా జీవించాలి అనేది ఆ 20 పుస్తకాలలో ఉన్న బేసిక్గా ఇవాళ 2 పుస్తకాలు మనకి చాలా ముఖ్యంగా కనిపిస్తూ ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మొట్టమొదటి పేజీ 1లో విభీషకల అంధకారము నుండి తొంగి చూస్తున్న ప్రకాశ కిరణములు, ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ, ఇది జాగ్రత్తగా గుర్తులో ఉంచుకోండి అమ్మా. విభీషకులు చాలా ఉన్నాయి, ప్రపంచం అంతా అంధకారంగానే కనిపిస్తోంది. అన్నిటికంటే పెద్ద విభీషకుల అంధకారం ఏంటి అంటే మనకి మన జీవితం గురించి ఏమీ తెలియదు. మనకే కాదు, డాక్టర్లకి తెలియదు, సైంటిస్టులకి తెలియదు, బయాలజీ ఇవి అది తెలిసిన వాళ్ళెవరికి, బయోకెమిస్ట్రీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ లైఫ్ గురించి ఏమీ తెలియదు. లైఫ్ ఉన్న భౌతిక శరీరం గురించి తెలుసు, కానీ ఆ మిగతా ప్రాణమయ మనోమయ శరీరాల గురించి, దాని తర్వాత ఉన్న విజ్ఞానమయ శరీరాన్ని గురించి స్పష్టంగా అవగాహన లేదు. అంచేత మొత్తం పరమపూజ్య గురుదేవులు ఇస్తున్నటువంటిది మన భారతీయ సంస్కృతిగా తెలుసుకోవాలి అంటే ఈ 4 4 వేదాలని చెప్తారు గురువు గారు. 4 వస్తూ ఉంటాయి చాలా చోట్ల. మీకు తెలియాల్సింది ఏంటంటే మన భౌతిక శరీరం యొక్క జ్ఞానము ఉన్నదా, ప్రాణమయ శరీరం యొక్క జ్ఞానము ఉన్నదా, మనోమయ శరీరం యొక్క జ్ఞానము తెలిసిందా, విజ్ఞానమయ కోశము గురించి తెలుసునా. ఇది గుర్తుంచుకోండి చాలా స్పష్టంగా. ఇందులో పేజీ 1లో లాస్ట్లో ప్లానెట్ ఆఫ్ ది ఇయర్ అన్న మాట, అలాగే పేజీ 3లో ఓజోన్ పొర ఎలా జరిగిపోతుంది, అలాగే చెర్నోబిల్ రియాక్టర్ లీక్ ఎలా అయింది, ఇదంతా మీరు చూసుకుంటూ పోతే ప్రపంచంలో అన్ని ప్రమాదాలే కనిపిస్తున్నాయి అంతా కూడా. ఇంకా 4వ పేజీ 1st paragraph చూస్తే యువావస్థలో పెరుగుతున్న ఇష్టారాజ్యాలు. ఇంకా యువావస్థ ఉన్నదా అన్నది ఒక క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు 1 year old 2 year old మన పిల్లలకి ఓల్డ్ గురించి స్పష్టంగానే చెప్పారు, అంచేత వాళ్ళందరూ వృద్ధులే. కానీ ఒకవేళ యువావస్థలో ఉన్నారు అనుకోండి, మరి జీవితానికి ఒక ఇష్టారాజ్యము అనే మాట పరమపూజ్య గురుదేవులు చెప్తున్నారు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని అసలు ఏమైనా ఉందా? అలాగే దాని తర్వాత పారాగ్రాఫ్ 1st line చూస్తే విలాసమయ జీవితంలో ఏమైనా జరుగుతుందా? అసలు విలాసం కూడా తెలుసునా అని మనుషులకి నాకు పెద్ద డౌట్. జాగ్రత్తగా చూసుకోండి అమ్మా అంతా కూడా. కానీ 5లో మనకి తెలుసుకోకుంది, తెలుసుకోకనా 3rd paragraph ఉంది, పరాక్రమము మరియు భవిష్యత్తును కూడా మార్చి వేయగలిగే సామర్థ్యము మానవుడికి లభించిన అత్యుత్తమ విభూతి ఉన్నది. దానికి 4 చెప్తున్నది, 4 వేదాలైనా చెప్పుకోండి మీరు, మీరు 4 ఏవేవో చెప్పుకుంటూ ఉంటామని అవంతా కూడా దాని గురించే పరమపూజ్య గురుదేవులు చెప్తున్నారు. పేజీ 6లో మళ్ళీ ఇంకో టెలిస్కోప్ కనిపిస్తోంది, దూరదృష్టి కలవారు, భవిష్యద్రష్టులు, ఆధ్యాత్మిక వేత్తలు మరియు భవిష్యత్తును ఊహించటానికి సామర్థ్యము గల వైజ్ఞానికులకు ఈ రోజులలో నలువైపులా ఒక విస్తృతమైన పరివర్తన తరంగము కనిపిస్తోంది. ఇది మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఏదో జరుగుతోందని మీరు చూస్తున్నారు, కానీ నేను రాసిన చలేక పుస్తకాలలో థర్డ్ వేవ్ అని పేర్లు, నాకు టాఫ్లర్ వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పలేను ఇప్పుడు, కానీ జాగ్రత్తగా చూసుకోండి. అవంతా వాళ్ళు విస్తృతమైన పరివర్తన గురించి రాస్తున్నారు. వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పినా వాళ్ళు రాయరు, ఆ మూడు పేర్లు ఇంకేంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అబౌట్. నాకు చెప్పే పరిస్థితిగా లేదు. ఇంకా ఆ పుస్తకాలు చూసుకోండి అమ్మా, అది మూడు పుస్తకాలు ఉన్నాయి. అవి ఆల్ఫర్ టఫ్లర్ ఆవిడ టఫ్లర్ అవి చూసుకోండి. అవి ఆ పరివర్తన తరం గురించి చెప్పిస్తోంది. వీరందరూ నేటి పరిస్థితులు బాధను కలిగించేవిగా ఉన్నా త్వరలోనే ఉజ్వల భవిష్యత్తు యొక్క నిర్మాణాత్మక ప్రవృత్తులు పెరుగుతూ ఉన్నాయి. అవే దానిలో ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నాయి. జర కావలసినవి జరుగుతున్నాయమ్మా ఆ పుస్తకాలు. అనేక సార్లు నేను చెప్పాను నేను మీకు అంచేత చూస్తున్నదంతా అడుగడ్డంగా వినిపిస్తుంది, కానీ ఒక తరంగమైనటువంటి తరంగము దూరదృష్టిలోంచి కనిపిస్తున్నది. పుస్తకాలు రాసి వినిపిస్తూనే ఉన్నారు. ఇంకా పేజీ 8లో రెండు పైన రాసిన రెండు లైన్లు జాగ్రత్తగా చూసుకోండమ్మా. పుణ్యము యొక్క పరిణామము సుప్పత్తి కాదు సద్బుద్ధి, పాపమునకు పరిణామము బీజరికము కాదు దుర్బుద్ధి. రెండో చాప్టర్లో మానవనీయ దుర్బుద్ధి నుండి మొలకెత్తిన నేటి సమస్యను మీకు చాలా చాలాసార్లు చెప్పామమ్మా. ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ చూసుకోండి. వాటి గురించి మనం చెప్పేది ఏముందమ్మా, ఎన్నిసార్లు చెప్పినా అవి జరుగుతూనే ఉన్నాయి. కానీ అవంతా జరగటం అనేది అంత ముఖ్యం కాదమ్మా. పేజ్ 14లో అక్కడ రెండు దాంట్లో రాసి ఉంది చూసుకోండమ్మా. 3 పైన సుఖమును ఆనందమును బయట వెతుకుతారు. మనం ఎప్పుడైనా సుఖాన్ని ఆనందాన్ని బయటే చూస్తాం, కానీ అవి లోపలే ఉన్నాయి. శాంతి కొరకే వెతికేవారు ఆత్మర్ముఖులు కావాలి. ఇదంతా ఎందుకు చెప్పబడుతుంది అంటే మన జీవిత విధానం మారాలి. ఆ మారటానికి కావలసినటువంటి పుస్తకాలు ఆ యాంగిల్ను మనం ఆలోచించటానికి నా క్లాసెస్ ఇలాగే కంటిన్యూ చేస్తానమ్మా రేపు దాని తర్వాత కూడా. కానీ ఇలా జరగదు. 3 చాప్టర్ చూడండి. నిరాశ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరాదు అమ్మా. అర్థమైందా మీకు అందరికీ? నిరాశ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. నైన్టీన్ చూసుకోండి, అక్కడ 4 పైన పేజ్ 19. ఎప్పుడైతే మానవుని లోపల ఉచితము మరియు అనుచితము అనే అంతర్ద్వంద్వము లేచిందో సుఖశాంతులు చాలా దగ్గరలోకి ఉన్నాయి. అర్థము చేసుకోవాలి. అంతర్ద్వంద్వం ఉండకూడదమ్మా. సైన్స్లో ఒక లా చదివాక దాని మీద అంతర్ద్వంద్వం ఏమి ఉండదు. చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. అంచేత ఈ పుస్తకం మనం ముఖ్యంగా ఇవాళ చదువుతున్న పుస్తకం ఈ రెండు పుస్తకాలు. ఇంకక్కడ అంతర్ద్వంద్వం ఉండదమ్మా. జాగ్రత్తగా ఇది చెప్తున్న క్లాసుని అర్థం చేసుకోండి. ఇందుకు మీకు అంతర్ద్వంద్వం ఉండదు అర్థమవుతుంది. 4th చాప్టర్ మన యుగపు అసాధారణ మహాక్రాంతి. సరే, ఇది టెలిస్కోప్ కనుక చూసుకోండి అమ్మా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది చెప్తున్నది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. దే విల్ బికమ్ ద రియల్ లీడర్స్. పనిచేస్తే ప్రపంచ చరిత్రలో చిరకాలము స్మరించదగిన మరియు లోకమానసమునకు మహత్వపూర్ణము తథ్యములను అవగతము చేసిన ఎన్నో మహాక్రాంతులు జరిగినాయి. సమస్యలు ఏర్పడిన చోట చిన్న చిన్న అవసరమైన మార్పులు కాలానుగుణ్యంగా జరుగుతూనే ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఒక విశాల క్షేత్రములో పరివర్తన ప్రవాహము జరుగుతుందో, పేజీ 20, దానిపై విశ్లేషణలు వివేచనలు కూడా జరుగుతాయి. ఇటువంటి సంఘటనలనే మహాక్రాంతులు అంటారు. పౌరాణికాల్లో అక్కడ అక్కడ హిరణ్యాక్షుడు వాళ్ళ గురించి అవంతా చెప్పినవన్నీ చెప్తూ ఇప్పుడున్న పరిస్థితి అలాంటి యుగసంధి కాలమే జరుగుతోంది అని పరమపూజ్య గురుదేవులు చెప్తున్నారు. ఇంకా మనం దానికి ఏ విధంగా ఏ పని చెయ్యాలి అనే దానికి పేజీ 28లో టెలిస్కోప్ ఉంది, కిందన మైక్రోస్కోప్ ఉందమ్మా, ఒక అండర్లైన్. సముదాయము వంశదానము అనేక సార్లు చెప్పాను దాని గురించి నేను. 28వ పేజీలో సమయదానము వంశదానము, దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దాన్ని దానము అని అంటున్నారమ్మా. దానము అంటే పనులన్నీ మునిగిన అది చేయటం కాదు, మీకున్న టైంలో మీకు తెలియకుండా ఇవ్వగలిగేటటువంటి టైం చూసుకోండమ్మా. దానికి ఈ దానం గురించి చెప్పారు కదమ్మా గురువు గారు, సమయ దానము అంశ దానము. దానికి 6వ చాప్టర్ పైన రాసింది, జాగ్రత్తగా చూసుకోండమ్మా. డబ్బుల గురించి ఎలా చెప్పారు ఆయన, బంగారం గురించి, జీవితంలోని ఒక్క క్షణమును కూడా కోట్ల కోట్ల బంగారు మొహరీలతో కొనలేము. గాన్ ఇస్ గాన్, ఇంకా డబ్బులతో ఏం జరిగేది కాదమ్మా అది. ఇటువంటి అమూల్య క్షణాలను వ్యర్థంగా పట్టుకోవడం కంటే మూర్ఖత్వము ఇంకేముంటుంది చూసుకోండమ్మా అది. మరి ఇంతకీ మనం ఏం చేయాలి? ఇంకేత 4 వేదాలు పరమపూజ్య గురుదేవులు ఇస్తున్నారు. నిజంగా అవి 4 వేదాలు. దానికే మనం 4 4 చెప్పుకుంటూ ఉంటామమ్మా. ఏమంటాం ఆ 4 బ్రహ్మచర్యము, బ్రహ్మచర్యత గృహస్థము, తర్వాత వానప్రస్థము, దాని తర్వాత సన్యాసము. ఇలాగ 4 4 ఉంటాయమ్మా. అవి ప్రస్తుతం నేను మీకు చెప్పలేను, కానీ మీరు ఆలోచించి ఇలాంటివి అవేవరా 4 ఆశ్రమాలు, బ్రహ్మచర్యము, అవి అవంతా జాగ్రత్తగా మీరు ఈ 4 చరణాలు యుగ ధర్మంలో ఏం చెయ్యాలి అంటే ఈ 4 చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీన్ని మీరు చాలాసార్లు వింటున్నారు కానీ వేదంగా ఉపయోగించుకోవటం లే, మీ ఆశ్రమానికి సంబంధించుకున్నది చెప్పటం లేదు. మీ 4 వేదాల గురించి కూడా మనం చెప్పుకోము, కానీ ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ 4 చరణాల్లో మొట్టమొదటి ఇంగిత జ్ఞానము ఉంది అంటాం మనం. చూసుకోండి అమ్మ, ఇంగిత జ్ఞానం రాసుకుని ప్రతిరోజు నేను చెప్పాను కదా, ఖచ్చితంగా మీకు మీ యొక్క డైరీలో వస్తుంది. ఇది రాదా వస్తుంది కదా, అక్కడ చూసుకోండి అమ్మా. కొంచెం ఎక్స్ట్రా టైం వేసుకోండి, అక్కడ మీకు ఇంగిత జ్ఞానం ఎక్కడుంది ఆలోచించాలమ్మా. అది 2వది నిజాయితీ, 3వది బాధ్యత, 4వది సాహసము. ఇది పరమపూజ్య గురుదేవుడు మీకు ఇస్తున్నటువంటి 4 ఆలోచనే సావిత విధానము. ఇంచేత ఈ ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారా లేదా చూసుకోండి అమ్మా. ప్రతి చోట ఇంగిత జ్ఞానం అని నోట్తో ఉండటం కాదు, మీరు డెవలప్ చేసుకోండి మనస్సులో. అది డెవలప్ అవుతుందా మీకు ఇంగిత జ్ఞానము? హిందీలో తెలిస్తే దాన్ని సమజ్దారి అంటాం. లేదు నిజాయితీ, 3వది బాధ్యత, 4వది సాహసము. దానికి చాలా స్పష్టంగా 23వ పేజీలో ఫార్ములా ఇచ్చేశారు, మీకు స్టాంప్ కూడా ఇచ్చేశారు, మీరు చేస్తే ఏమవుతుంది అని. అదృశ్యమును ఎవరైనా చూడగలిగితే వారికి ఆధారాలతో సహా సృజనతే గెలుస్తుంది అనే విశ్వాసము కలుగుతుంది. నువ్వు చూడలేవు కదా, అర్జునుడికి తెలీదు హ్యాట్ నేనేం చేయను అన్నాడు. అప్పుడు చూపించి చూపించాడమ్మా ఇలా ఉంటుంది అని. అప్పుడైతే సరే ఎవడో సంజయ ఏదో ఒక టీవీ చూపించాడమ్మా, పుస్తకాలు అవి ఉన్నాయో లేవో నాకు తెలీదు, కానీ ఇప్పుడు పుస్తకాలు ఉన్నాయి, ఇవంతా ఉన్నాయి, మొబైల్స్ ఉన్నాయి, వీటిని చూడగలిగితే, అదృశ్యమును ఎవరైనా చూడగలిగితే వారికి ఆధారాలతో సహా సృజనయే గెలుస్తుంది అనే విశ్వాసము కలుగుతుంది. ఆయన చూడగలుగుతున్నారు కనుక చెప్తున్నారమ్మా ఇది చేసుకోండి, మీకు కావలసినటువంటి రాజసింహాసనాలు అవి మీకు ఇస్తున్నాము అని. దానికి 24వ పేజీలో చెప్పింది చూసుకోండి అమ్మా, 64వ పేజీ చెప్పింది చెయ్యి, చేసేది చెప్పు, రెండిటికి మధ్య తేడా రాకూడదు. దానికి ఇందాక 4 చరణాలు చెప్పారు యుగధర్మానికి, ఇంగిత జ్ఞానము, నిజాయితీ, బాధ్యత, సాహసము. దీన్ని దేనికి ఉపయోగించాలి అంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళకి కాస్త మిగతా ఉన్నవాళ్ళు బుద్ధిబలాన్ని, శాసనశక్తిని, ధనశక్తిని వాడుతూనే ఉన్నారు వీళ్ళు. దీనితో దాటిన 25వ పేజీలో 3వ పారాగ్రాఫ్లో 3rd పారాలో ఉంది చూసుకోండి, ఫస్ట్ లైన్ 4వ శక్తి పేరు ప్రఖర ప్రతిభ. దాన్ని డెవలప్ చేయాలి మీరు. ఈ చతుర్థ శక్తి అనే అభినవ ఉద్భవం ఇదివరకు ఎప్పుడు లేదు అని గుర్తుంచుకోండి. ప్రఖర ప్రతిభ అంటే మీరు డిఫైన్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి అంటే ఓం భూర్భువస్వః దాటి తురియ స్థితిలో ఎప్పుడూ ఉండాలి. అది చేయటానికి కావలసినటువంటి నిత్యగత జీవితంలో ప్రతి క్షణంలోనూ ఇంగిత జ్ఞానం చూసుకుంటూ ఉండాలి, నిజాయితీగా ఉండాలి, బాధ్యతగా ఉంది, సాహసత ఉంది. ఇది ఇంకా మీరు ఏదో సాధనలు అని అనుకోకండమ్మా, మీ నిత్యమైన జీవితంలో సత్యంగా ఏమేమి చేస్తున్నారో చేసుకోండి. అవి 4 ఇంట్లో ఉపయోగిస్తున్నారో లేదో చూసుకోండమ్మా. అప్పుడు ప్రఖర సహజంగానే ప్రఖర ప్రతిభగా డెవలప్ అవుతుంది. దాని డెఫినేషన్ పేజీ 26లో గురువుగారు స్పష్టంగా చెప్పారు. టెలిస్కోప్ పేజీ 26 టెలిస్కోప్ ప్రఖర ప్రతిభ సంకీర్ణ స్వార్థపరత కంటే చాలా ఎత్తులో ఉంటుంది. ఎప్పుడు మీరు ఈ 4 గురించి డెవలప్ చేస్తున్నారు కదా, 4 ఇంటి గురించి ఇంగిత జ్ఞానం, నిజాయితీ, బాధ్యత, సాహసము, ఈ 4 వేదాలు మీకు. దీనికి ఆయన చెప్తుంది ఉపయోగించుకోండి మీరు. దీని సంకీర్ణ స్వార్థపరత కంటే చాలా ఎత్తులో ఉంటుంది. దానికి మానవీయ శ్రేష్టతపైనే దృష్టి ఉంటుంది. దానికి మానవీయ శ్రేష్టతపైనే దృష్టి ఉంటుంది. ఆదర్శముల పట్ల అనన్యమైన నిష్ట సమావేశమై ఉంటుంది. లోక కళ్యాణము మరియు సత్ప్రవృత్తి సంవర్ధన పట్ల దానికి గాఢమైన అభిరుచి ఉంటుంది. డెఫినేషన్ జాగ్రత్తగా చూసుకుని మీరు కావాలంటే ఒక 5 పేజీ పెట్టుకుని ప్రతిరోజు ఇది రాసుకోండి. ఇప్పుడు రాసిందే, ఇది రాసుకోవటం ఈజీ అనమ్మా, దీన్ని ప్రతిరోజు మీరు ట్రై చేయండి. పరమపూజ్య గురుదేవులు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారమ్మా, ఇదే ఒకరోజు 2 రోజుల్లో ఏమంతా డెవలప్ అవ్వదు, కానీ మీరు రోజు ఇది చేసుకుంటూ ఉంటే కొన్ని నెలలలో గ్యారంటీగా అదేమో జరిగిపోతుంది. ఎందుకంటే మీతో పాటు పరమపూజ్య గురుదేవులు కూడా మీతో కలిసి ఉంటారు కనుక. చిత 26వ పేజీ మనం ముంచవలసింది చూసుకోండి. మళ్ళీ ప్రఖర ప్రతిభ సంకీర్ణ స్వార్థపరత కంటే చాలా ఎత్తులో ఉంటుంది. దాన్ని కావాలనుకుంటే ఒక గీతలాగా కంటిచర్ చేసుకుని, బైహర్ట్ చేసుకుని చెప్పుకుంటూ ఉండండి. ఎందుకంటే మీకు ఆ మాట ఏం చెప్తున్నారో మనకు అర్థం అవుతుంది. ప్రఖర పత్రిక ప్రతిభ అనేది ఒక ప్రతిభ మామూలైంది కాదు, అది ప్రఖరమైన ప్రతిభ, మామూలు ప్రతిభ కాదు. సంకీర్ణ స్వార్థపరత కంటే చాలా ఎత్తులో ఉంటుంది. దానికి మానవీయ శ్రేష్టతపైనే దృష్టి ఉంటుంది. ఆదర్శముల పట్ల అనన్యమైన నిష్ట సమావేశమై ఉంటుంది. లోక కళ్యాణము మరియు సత్ప్రవృత్తి సంవర్ధన పట్ల దానికి గాఢమైన అభిరుచి ఉంటుంది. దానికి ఎలా చేసుకోవాలో అని పేజీ 31 అంగిత జ్ఞానాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. 32వ పేజీలో నిజాయితీ అంటే డిఫైన్ చేశాడు. 33వ పేజీలో బాధ్యత అంటే ఏంటో డిఫైన్ చేశాడు. 34వ పేజీలో సాహసం గురించి చెప్పాడమ్మా. ఇది మళ్ళీ 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 మన ఇంగిత జ్ఞానం ఉన్నదా లేదా చదువుకుండవి. ప్రతిరోజు మీ డైరీలో చూసుకోండి. నిజాయితీ, బాధ్యత, సాహసం, ఇది నాలుగే. ఈ 4 వేదాలకి ఇంకేదేదో చెప్పబడి ఉంది కదా ఇదివరకు అంతా, వాటన్నిటికంటే కూడా ఇది చాలా గొప్పది. అందుకే 36వ పేజీలో మొదట ఒక చిన్న టెలిస్కోప్ ఉంది. మన్యు, మన్యు అంటే పాజిటివ్ యాంగర్, గుడ్ యాంగర్ కంటే బెస్ట్ యాంగర్ అనుకోండి, మంచి కోపము. మన్యు అంటే వివేకపూర్ణ సాహసముతో కూడిన క్రోధము యొక్క లేమియే దీనికి మూల కారణము. సరే ఉంది, అప్పుడు ఇంకేం చేయాలి? టెలిస్కోప్ చూసుకోండమ్మా. 2nd పారాగ్రాఫ్లో ఇంగిత జ్ఞానము, నిజాయితీ, బాధ్యత, సాహసము. హిందీలో అనుకుంటే సమజ్దారి, ఇమాందారి, జిమ్మేదారి, బహాదూరి యొక్క ఈ 4 చరణముల పరిధిలోనే ఉత్కృష్టత యొక్క సమస్త సిద్ధాంతములు సమావేశమై ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. పరమ పూజ్య గురుదేవులు చెప్పింది మన భాషలో చెప్తున్నారు. ఏవో శ్లోకం అది ఇచ్చేసి ఓ మంత్రం ఏదో చెప్పేస్తే ఓహోహో అని చదివి ఉండారు. కానీ అదంతా కాకుండా సింపుల్గా అంతా చెప్పేశాడు ఆయన. ఇంత చిన్న ధర్మశాస్త్రము వల్లనే యుగానికి చెందిన సమస్యలకు సమాధానము లభించడము సంభవమే. అది అండర్లైన్గా చూసుకోండమ్మా. ఈ చిన్న ధర్మశాస్త్రం ఇచ్చాడైనా ఈ 4 ఇంటిని. కానీ మీరు మీ లైఫ్ యాంగిల్లో డెవలప్ చేసుకోవాలమ్మా. ఆ ఇంగిత జ్ఞానము, నిజాయితీ, బాధ్యత, సాహసాలను ఇందాక 3-4 పేజీల్లో ఆయన రాశాడు కదా, ఆ డెఫినేషన్ చూసుకోండి. పేజీ 33, 31 నుంచి 36 మధ్యన చెప్పినవి మళ్ళీ మళ్ళీ మీరు చదువుకోవాలి. ఇంగిత జ్ఞానం అంటే మీకు అనుకున్నది వేరు, పరమ పూజ్య గురుదేవులు స్పష్టంగా మీరు ఎలా చేసుకోవాలో చెప్పేది వేరు. చూసుకోండి, అది చదువుకుంటే మీకు అర్థమవుతుంది. 32వ పేజీలో నిజాయితీ చెప్పారు డెఫినేషన్, 33లో బాధ్యత గురించి చెప్పారు, 34లో సాహసము గురించి చెప్పారు. జాగ్రత్తగా చూసుకోండమ్మా. అంతకంటే మించిది ఏమీ లేదు. బోర్డులో ఉన్నది టెలిస్కోప్లో లాస్ట్ సెంటెన్స్ చూసుకోండమ్మా. ఇంత చిన్న ధర్మశాస్త్రము వల్లనే, మళ్ళీ మళ్ళీ విని ఉండేది నాతో పాటు, ఇంత చిన్న ధర్మశాస్త్రము వల్లనే యుగానికి చెందిన సమస్యలకు సమాధానము లభించటము సంభవమే. మరి ఆయన స్టాంప్ చేసి ఇంకా అంతకంటే చెప్పాక ఇంకా మనం చేసేదేముందిరా, చేసుకోవటమే. దానికి బేసిస్ మళ్ళీ మనం చెప్పింది సాధన గురించి చెప్పేది 37లో చూసుకోండి. రాబోయే శతాబ్దిలో అధిష్టానత సూర్యుడు అనేక సార్లు చెప్పాను నేను. కానీ మీరు కొంచెం డెవలప్గా దాని మనసులో తెలుసుకోగలిగితే 38లో 4th పారాగ్రాఫ్ 3 జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శబ్దము, ప్రకాశము, వేడి. దాన్ని ఒక సైంటిఫిక్ యాంగిల్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు శబ్దాలను కానీ ప్రకాశాన్ని కానీ వేడిని కానీ ఉపయోగించుకుంటానంటే ఎలా డెవలప్ చేసుకోవాలో పరమ పూజ్య గురుదేవులు అక్కడే చెప్పారు. దాన్ని ఇంకా క్లియర్గా 40వ పేజీలో సవిత సూర్యుడికి మధ్య ఉన్నటువంటి డెఫినేషన్ థర్డ్ పారాగ్రాఫ్ లో చెప్పారమ్మా. సూర్యుడు, సవిత, ఈ రెండిటికి డిఫరెన్స్ జాగ్రత్తగా చూసుకుని లాస్ట్ లైన్ లో చూసుకోండి. రఘువంశీయుల ఉపాస్య దైవము సూర్యుడే. ఇప్పుడు గాయత్రి చేస్తున్న వాళ్ళందరూ ఏ వంశానికి ఉంటారయ్యా? రఘువంశాలు అని మీకు అర్థమవుతే అర్థమవుతుంది, స్పష్టంగా అక్కడ రాసింది అర్థం చేసుకుందామా. అది ప్రాక్టికల్ అవంతా. కానీ ఒక సైంటిస్ట్, నోబెల్ ప్రైజ్ విన్ అయిన ఆర్థర్ కోస్లర్ పేజ్ 41 లో థర్డ్ పారాగ్రాఫ్ లో థర్డ్ లైన్ లో ఉంది చూసుకోండమ్మా. ఆర్థర్ కోస్లర్ అనే ఒక ప్రసిద్ధమైన ఫిలాసఫర్ ఏం చెప్పాడు చూసుకోండి. ఆయన ఏం చెప్పాడు అంటే నవనీతలో, అణ్వాయుధాల కంటే ఎక్కువ సామర్థ్యము సావిత్రి సవిత మంత్రమైన గాయత్రి మంత్రములో ఉన్నది. మరి ఆయన చెప్పాడు, ఎవడో రాశాడు 1983లో. చూసుకోండమ్మా, అదే ఇంతసేపు పరమ పూజ్య గురుదేవులు సూర్యుడు సావిత్రికి మధ్య ఓజస్ తేజస్ వర్చస్ ఎలా డెవలప్ అవుతుందో చెప్తున్నారు ఆయన. అందులో చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారు చూసుకోండి. లాస్ట్ లైన్ ఇంకా భర్గతో కలిసిన అణుశక్తిని కూడా నాశనము చేయగలదు అని ఒక ఫిలాసఫర్ ఆర్థర్ కోస్లర్ గురించి మీరు చదువుకోండి. అంత గొప్పవాడు సావిత్రి సవిత గురించి చెప్తే అదేంటి అన్నది మనం ఆలోచించాల్సిన అవసరమేమీ లేదు, చేసుకుని వెళ్ళిపోవటమే ముందుకి. దీనికి పేజీ 42లో KDS 2లో చెప్పాను కదమ్మా, 2వ పేజీలో 3వ పేజీలోను అదే సాధన. అదే చూసుకోమని చెప్తున్నాను, ఎందుకంటే అందులో ఉన్నదే చెప్తున్నానమ్మా. పేజ్ 42లో ఆ సాధన ఎలా చేయాలో ఈ KDS గురించి చెప్తున్నాను కదా, అదే రాసిందే చూసుకోండమ్మా. అందరికీ అర్థమైందా? పేజ్ 42లో మెడిటేషన్ ఇప్పుడు చూస్తున్నారా అందరూ? 42 కొట్టేయండి రా ఉన్నవాళ్ళు, 4th కొట్టేయండి, ముందుకెళ్తాను. చూస్తున్నారా? అంతేనమ్మా, ఇంకా దాని గురించి అనేక సార్లు చెప్తున్నది. ఇంకా మీరు చెయ్యండి, దాన్ని సాధనలో ఉండాలమ్మా. అది ఎంతసేపు ఉంది అందులో చేయటానికి? సింపుల్ అన్నీ అలాగే ఉంటాయిరా. కానీ ఇదంతా ఎందువల్ల జరుగుతుంది? పేజ్ 43లో ఏముంది చూడు, మహాకాలుని సంకల్పిత సంభావనలు. రకరకాలుగా ఆయన పాసిబిలిటీస్ ఉంటుందమ్మా, రకరకాలుగా ఎలా జరుగుతుందో పరమ పూజ్య గురుదేవులు పేజ్ 47లో చెప్పింది. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా. అందుకే నేను మీతో అందరికీ కూడా ట్రైన్లో ఏం చేస్తాను మనం రిజర్వేషన్కి ఏంటంటారు టికెట్ బుకింగ్ చేసుకోండి అమ్మా. ఇందుకు చూసుకోండి 47లో లాస్ట్ పారాగ్రాఫ్, ఈ క్రాంతులన్నీ రైలు పెట్టావలే ఒకదాని వెనక ఒకటి పరిగెడుతూ వస్తున్నాయి. ఇంకా నీకు టైం ఉండదమ్మా, అందులో పడిపోతే ఏమంటారు కంపార్ట్మెంట్ అంటారా బోగి అంటారా, ఇంకా వెళ్తే అదే తీసుకుపోతుంది నిన్ను. నువ్వు చేసేది ఉంది కానీ అందరూ తెలిసిన వాళ్ళందరూ కలిసి వాళ్ళతో వాళ్ళు చూసుకోండి. ఈ క్రాంతులన్నీ రైలు పెట్టవలే ఒకదాని వెనక ఒకటి పెరుగుడుతూ వస్తున్నాయి. అర్థం చేసుకోండమ్మా దాన్ని. మీకు అది పరమ పూజ్య గురుదేవులు ఎప్పుడు చెప్పినా డైరెక్ట్ గానే చెప్తారు వాళ్ళని, ఏదో ఇంకో అర్థం ఏమి ఉండదు, రిటల్ గా ఫిజికల్ గా చెప్తున్నారు ఆయన. అవి ద్రుతగతిలో పట్టాలు పైన పరిగెట్టుటం కళ్ళున్న ప్రతివారు చూడగలరు. చూపిస్తున్నాడుగా చూసుకోండమ్మా. శ్రీకృష్ణుడు ఒక అర్జునుడికి చెప్పాడు, పరమ పూజ్య గురుదేవులు ఇప్పుడున్న ఈ టెక్నిక్ ఈ పుస్తకాలు వీటితో ఎవడు చూడగలిగితే వాడికి, ఇంకా మీరు చూసుకోవాలమ్మా దాన్ని. చేత దీన్ని మళ్ళీ మీ మనసులో ఎక్కడైనా రాసుకోవటం చాలా మంచిది. ఇందాక నేను చెప్పినట్టే పాఠశాలలో ఈ క్రాంతులన్నీ రైలు పెట్టవలే ఒకదాని వెనక ఒకటి పరిగెడుతూ వస్తున్నాయి. అందులో ఇప్పుడు మీరందరూ ఉన్నారమ్మా, చూసుకోండి ఈ వెబ్లో మీరు ఫేసెస్ అన్నీ కనిపిస్తున్నాయమ్మా, పేర్లు కనిపిస్తున్నాయి. మరి మీ రైలు పెట్టి మీది పరమపూజ గురుదేవులు చెప్పిన ఇది ఒక రైలు పెట్టి అని మీకు అర్థమవుతే నేనేం చెప్తానమ్మా, మీకు అర్థమైందా ఏం చెప్తున్నాను. మనం ఈ కంపార్ట్మెంట్లో ఉన్నాం, ఇందుకు వెబ్లు అవి ఉపయోగపడతాయి. ఎలా ఉపయోగించుకుంటారో ఆలోచించుకోండి. ఈ క్రాంతులు ఎటు వెళ్తాయో కూడా చెప్పాడు ఆయన. ఈ క్రాంతులన్నీ రైలు పెట్టవలే ఒకదాని వెనక ఒకటి పరిగెడుతూ వస్తున్నాయి. అంటే ఒక క్షణం ఆగుతుందన్నమాట మీరు ఎక్కటానికి. ఎందుకో ఎందుకో ఆగిందమ్మా ఆ ట్రైన్, ముఖ్యంగా భారతదేశంలో అవి ద్రుతగతిలో పెట్టాలపై పరిగెత్తటం కళ్ళున్న పరివారు ప్రతివారు చూడగలరు. జయ గురుదేవ్.